సాధన యొక్క ఈ మొదటి రోజు విజ్ఞాన యోగం గురించి మొదలెడదాం. ఈ విజ్ఞాన యోగము భగవద్గీత యొక్క 7వ అధ్యాయం, అంటే సూర్యకిరణ విజ్ఞానంలో 7వది. అంచేత ఈ సూర్యకిరణ విజ్ఞానంలో 7వది అయినటువంటి వ్యవస్థ, ఆర్గనైజేషన్ మనం నేర్చుకోవాలి. విజ్ఞానం అంటే మొత్తం ఆర్గనైజ్ చేసుకోవడం. ఆర్గనైజ్ చేసుకునేటటువంటి వ్యవస్థీకృతమైనటువంటిది మొదట 6 ఉంటే గాని జరగదు. ఏంటా మొదటి 6 చెప్పండి. ఎవరు ఒకళ్ళు గట్టిగా చెప్పండి, ఎవరు చెప్తున్నారో నాకు తెలియాలి. కూర్చుని చెప్పండి, మైక్ ఉండాలి. ఆన్లోనే టేప్ ఏం పర్వాలే, టేప్ ఆన్లోనే ఉంచు.
మొదటిది సంకల్పము, రెండోది ప్రేమ లేక ప్రజ్ఞ, మూడోది కర్మ, నాలుగోది విజ్ఞానము, ఐదు బలము, ఆరు భక్తి, ఏడు ఆర్గనైజేషన్.
అందరూ చెప్పాలి, ఒకళ్ళు చెప్తే ఇందుకు నేను క్లాస్ చెప్పటం. నెక్స్ట్ ఎవరు ఎవరు చెప్తారు? చెప్పమ్మా, మైక్ ఇచ్చే. అక్కడ అది చేత్తో ఇచ్చేసి అది వెళ్ళిపోతుంది అలాగా. అందుకని వెనకాతలు ఉన్నవాడు పక్క వాళ్ళకి ఇవ్వండి, అతనే ఎందుకు తిరగటం.
రెండు ప్రజ్ఞ, మూడు కర్మ, నాలుగు విజ్ఞానము, ఐదు సంతులనము, ఆరు భక్తి, ఏడు వ్యవస్థ.
నెక్స్ట్
ఒకటి సంకల్పము, రెండు ప్రజ్ఞ, మూడు కర్మ, నాలుగు విజ్ఞానం, ఐదు సంకలనం, భక్తి, వాస్తవీకరణ.
నెక్స్ట్ ఇంకొకరు చెప్తారు. చెప్పమ్మా.
రెండు ప్రజ్ఞ, మూడు కర్మ, నాలుగు విజ్ఞానము, ఐదు సంతులనము, ఆరు భక్తి, ఏడు వ్యవస్థ.
ఒకటి సంకల్పము, రెండు ప్రేమ, మూడు ప్రజ్ఞ, ప్రేమ ప్రజ్ఞ ఒకటి, మూడు కర్మ, నాలుగు విజ్ఞానము, ఐదు సంతులము, ఆరు భక్తి, ఏడు వ్యవస్థ.
ఒకటి సంకల్పము, రెండు ప్రజ్ఞ, ప్రేమ, మూడు కర్మ, నాలుగు విజ్ఞానము, ఐదు సంతులనము, ఆరు భక్తి, ఏడు వ్యవస్థ.
ఒకటి సంకల్పము, రెండు ప్రేమ లేక ప్రజ్ఞ, మూడు కర్మ, నాలుగు విజ్ఞానము, ఐదు సంతులనము, ఆరు భక్తి, ఏడు వ్యవస్థ.
ఇటువే పౌరులు లేదా చెప్పేవాళ్ళు అందుకోమ్మది లేవద్దు. వ్యవస్థ అంటేనే అది.
ఒకటి సంకల్పము, రెండు ప్రజ్ఞ, మూడు కర్మ, నాలుగు విజ్ఞానము, ఐదు సంతులనము, ఆరు భక్తి, ఏడు వ్యవస్థ.
ఇంకొకరు లేరా.
ఒకటి సంకల్పము, రెండు ప్రజ్ఞ, మూడు కర్మ, నాలుగు జ్ఞానము, ఐదు సంతులనము, ఆరు భక్తి, ఏడు ఆర్గనైజేషన్.
ఒకటి సంకల్పము, రెండు ప్రేమ, మూడు ప్రజ్ఞ, నాలుగు సంతులనము, ఐదు భక్తి, ఆరు.
నెక్స్ట్ అందుకు క్లాసులో ఎందుకు నేను అది తగులుకున్నానంటే ఇంకా నేను చెప్పకుండా పోతే నాకు వచ్చు, నా కోసం నేను క్లాసులు పెట్టడంలే. ప్రేమ ప్రజ్ఞ రెండు ఒకటని చాలా మంది తెలియటంలే. ప్రేమ రెండు, ప్రజ్ఞ మూడు అని చెప్తున్నారు. అంటే అసలు అది ఎందుకు చేస్తున్నాం, మన శరీరంలో ఎక్కడ పనిచేస్తుందో తెలియటం లేదు. ఇంకా ఎవరైనా చెప్తారా? చూడకుండా చెప్పాలి ఈసారి, పుస్తకం చూడకుండా చెప్తారా? లేవద్దు. కింద పట్టుకోమ్మా.
సంకల్పము, ప్రజ్ఞ, జ్ఞానము, సంతులనము, భక్తి, సంతులనము, వ్యవస్థ.
సరే, ఇంచేత మొట్టమొదట నేను మీకు ఏడో అధ్యాయం చెప్పలేను కదా, ఇంచేత మీరు దీన్ని నెమరేసుకోండి. ముందు ఇది పూర్తవుతే తప్ప నెక్స్ట్ క్లాస్కి వెళ్ళను నేను. ఇది పూర్తవ్వాలి, అప్పుడు మీరు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి. ఈసారి అంతకంతే అనవసరం కనుక. సంకల్పం అంటే ఏమిటి చెప్పండి. ఎవరైనా చెప్పింది మళ్ళా మీరు చెప్పగలగాలి నాకు. సంకల్పము అంటే ఏంటి? రైట్. ఇంకా ఇంకా సంకల్పం అంటే శ్వేతవరాహ కల్పే కల్పము కల్పము అంటా ఏంటవంతా కల్పసూత్రాలని ఏంటవంతా సంకల్పము. కల్పన అంటే ఏంటి? ఊహ. సమ్ అంటే నిజంగా ఎదుటివాడిని పొడి చేయాలి అనిపించింది అనుకోండి, నిజంగా సంకల్పం అవ్వదు. ఇంచేత సంకల్పం తీసుకుంటున్నాం అంటే అర్థం ఏంటి? మరి అది మీకు అర్థం అవుతుందా? సంకల్పం చేసేసుకుంటున్నారు. యజ్ఞం చేసే ముందు మేము సంకల్పం చేస్తా ఉంటున్నారు మీరు. అంటే అసలు సంకల్పం అంటే ఏ కిరణాన్ని పట్టుకుంటున్నారనమాట? సూర్యుడి యొక్క మొదటి కిరణాన్ని పట్టుకుంటున్నారు. మొదటి కిరణానికి జ్యోతిష్ శాస్త్రంలో ఏం చెప్పబడి ఉంటుంది, సంఖ్యాశాస్త్రంలో ఏం చెప్పబడింది? మైక్ ఉపయోగించినప్పుడు ఆఫ్ చేసేయండి అమ్మా. ఆత్మగా ఇంకా ఆఫ్ చేసి, ఇంకా జ్యోతిష్ శాస్త్రంలో కానీ సంఖ్యాశాస్త్రంలో కానీ సంకల్పానికి ప్రతినిధిగా ఎవరిని చూపిస్తాం? సూర్యుడిని చూపిస్తాం మనం. అంచేత సంకల్పము అంటేనే సూర్యుడు, సూర్యుడు అంటేనే ఇంకో అర్థం ఉంది సూర్యుడికి, వేదము. ఇంకా మనం చెప్పుకునే భాషలో ఇమం వివస్వతి యోగం, ఇమం వివస్వతి యోగం. అంచేత సూర్యుడు అంటేనే యోగ విద్య. అంచేత ఒకటంటే అర్థం ఏంటి? యోగ విద్య. యోగ విద్య అంటే మంచి ఊహ. అంచేత ఒకటి అనేది, సంకల్పము అనేది మంచి ఆలోచనలకి మాత్రమే వర్తిస్తుంది. మిగతా ఆలోచనలు, స్వకేంద్రితమైనటువంటి ఆలోచనలు మీకు పనికిరావు. మరి అర్జున విషాద యోగము సూర్యుడికి ఎలా సంబంధించబడుతుంది? ఓటో కిరణం కదా, ఓటో అధ్యాయం కదా. మరి భగవద్గీత నిజంగానే వేదాని యొక్క ఎస్సెన్స్ అయ్యుంటే, దుగ్ధం గీతామృతం మహత్, వేదాలు ఉపనిషత్తులు ఆత్మజ్ఞానము యోగ విజ్ఞానము అనేటటువంటి దాని నుంచి పాలులాగా నేను పితికాను అంటాడు. పాలలాగా పితికాడు అంటే మొత్తం సూర్యకిరణ విజ్ఞానం అందులో ఉండి ఉండాలి. వేద కిరణ విజ్ఞానం ఎక్కడుంది? ఒకటికి సూర్యుడికి, ఆత్మకి, సంకల్పానికి ఓటో అధ్యాయంలో మీకు ఏ విధమైనటువంటి సంబంధం ఉంది? అది ఆత్మవిద్య అంటే ఏదో చదువుకుంటూ పోతే ఏం లాభం? ఊహ ఉండాలి, కల్పన. ఎలాంటి కల్పన ఉండాలి? సంకల్పం ఉండాలి మొదట. అది అంచేత ఊహ ఇదంతా, ఈ ప్రశ్నలు మీ అంతటి మీకు ఉదయించి మీ అంతటి మీరు రాయాలి. ఇప్పుడు ఇవాళ చెప్పిన ఈ క్లాసుని మీరు అయిపోగానే, క్లాస్ అయిపోగానే ఓ 15 నిమిషాలు ఎంతో గ్యాప్ మీరు రసం రెడీ చేస్తున్నారు కదా, అది సాధకులకి మాత్రమే, అది మాత్రం అందరికీ ఇవ్వలేము. అంచేత సాధకులు ఎవరు ఐడెంటిఫై చేసుకున్నారు కదా, శ్రీంబీజ సాధనలో ఉంటున్నటువంటి వాళ్ళు. దాన్ని తీసుకున్న తర్వాత మీరు ఇప్పుడు చెప్పింది పూర్తిగా నోట్స్ లాగా రాయాలి. ఈ క్లాసులో చెప్పింది చాలా జాగ్రత్తగా, మిగతా వాళ్ళు రాయకూడదని కాదు, మిగతా వాళ్ల మీద ఆంక్షలు లేవు. మేము క్లాస్ చేస్తాం అన్న వాళ్ళని నేను తోయలేకపోతే ఏదో క్యాజువల్ గా వచ్చి చూసి వెళ్ళిపోయే వాళ్ళకి నేనేం చేయగలను చేత? కానీ వాళ్ళు కూడా కష్టపడి రాస్తే కష్టపడి మేము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం అనేవాడికి ఎక్కడా అబ్జెక్షన్ లేదు. శ్రీంబీజ సాధనలో గల ఆహార నియమాలు కానీ, దానికి అయ్యే ఖర్చు కానీ, దానికి ప్రిపేర్ అయిన వాళ్ళకే. సబ్జెక్టు నేర్చుకుంటామని ఊరంతా తరలి వచ్చినా వినండి, చేయండి, నాకే అబ్జెక్షన్. ఆ భావం అర్థం చేసుకోండి. క్లాసులకు ఎవరైనా రావచ్చు, డిగ్రీ కావాలంటే మాత్రం ఆ కాలేజీలో పరీక్ష రాయాలి, అంతే తేడా. ఆ భావం మీకు అర్థం కాక మేము రావచ్చా రాకూడదా, మేము రాకూడదు అనుకున్నామండి, సంకల్పం లేకపోవటమే కారణం. సంకల్పం అంటే మంచి ఊహ, మీకు మంచి ఆలోచన ఉంటే ఈ గందరగోళాలు రావు. నేర్చుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉందనుకోండి, గొడవే ఉంది, నేర్చుకోండి, ఎవడొద్దన్నాడు. ఇంచేత చాలా జాగ్రత్తగా ఈ క్లాస్ అయిన తర్వాత నేను దాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తాను. మళ్ళా కాలేజీ నుంచి వచ్చాక, ఎందుకంటే నాకు కాలేజీని రాయలేకపోయాను అనుకోండి, మళ్ళీ అదే చెప్తా. మీ బుర్రకది ఎక్కాక కానీ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాను నేను, మీరు చెప్పగలగాలి ఎక్కాను అంటే. లేకపోతే ఎందుకు స్కూల్ పెట్టడం? చాలా పురాణ కాలక్షేపాలు ఉన్నాయి, ఏదైనా గుడికి వెళ్ళి వినండి మీరు కథలు. ఇష్టం వచ్చింది కథలు చెప్తారు వాళ్ళు, మీరు కూడా కథలు చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ నేర్చుకోవాలి మీరు. ఇంతకీ నా ప్రశ్న, ఆత్మకి సంకల్పానికి, ఆత్మకి అర్జున విషాద యోగానికి ఏంటి సంబంధం? చాలాసార్లు నేను చెప్పాను అది. అసలు అర్జున విషాద యోగం అంటేనే అది అని కూడా చాలాసార్లు చెప్పాను, అది గుర్తు చేసుకోండి. ఆత్మ మీకు నచ్చింది చెప్పండి, తప్పోతే కరెక్ట్ చేస్తాను నేను. మీరు తప్పు చెప్తారు అనుకుని గాబరాపడ ఆగటం ఎందుకు? మైక్ వెళ్తానే అక్కడ వ్యవస్థ ఏం బాగాలేదు, లేచిస్తే అసలు ఒప్పుకోను నేను. ఇంకా కింద పట్టుకో, అక్కడ పట్టుకో, గట్టిగా పట్టుకో. రైట్, చెప్పినాను. తర్వాత నెక్స్ట్ చెప్పమ్మా.
ఆత్మగా దిగి వచ్చిన అర్జునుడు ఇంకా మోహన్లోనే ఉండి ఈ భౌతిక పరమైనటువంటి సంబంధ బాంధవ్యాల గురించి బాధపడతాడు.
సంకల్పానికి దానికి సంబంధం ఏంటి అది ప్రశ్న. తను ఏదో చెప్తున్నావుగా, చెప్పు, చెప్పండి. అందరూ చెప్పచ్చు, వాళ్లే కాదు, క్లాస్కి వచ్చిన వాళ్లే కాదు, వింటున్న వాళ్ళు కూడా. మేము చెప్తామంటే చెప్పండి. యూ పార్టిసిపేట్ ఇన్ ఇట్ అండ్ లెర్న్ ఇట్. సబ్జెక్ట్ని నేర్చుకోండి మీరు. చెప్పండి, మైక్ నోటి దగ్గర పెట్టు. తర్వాత తను ఒక తప్పు స్టేట్మెంట్ ఇచ్చింది. తను చెప్పిన దాంట్లో ఏంటండి, ఆత్మగా దిగి వచ్చినటువంటి అర్జునుడు మోహగ్రస్తుడై బాధపడతాడు. ఆ సెంటెన్సే తప్పు ఆధ్యాత్మిక జగత్తులో. అందులో తప్పు ఏంటో చెప్పగలరా? అంచేత ఆత్మగా దిగి రాలేదు. ఆత్మగా జాగ్రత్త, భాష నేర్చుకోవాలి. భాష ఉపయోగించుకోవటంలోనే మీకు సబ్జెక్ట్ ఎంత వచ్చిందో అర్థమవుతుంది. ఆత్మగా దిగి ఎలా వస్తుంది? ఆత్మే అది, ఇదేం దిగి రాదు. అది అర్జునుడిగా ఉన్నటువంటి ఆత్మ కదా. అర్జునుడిగా ఉన్నటువంటి ఆత్మ బాధపడింది. అందులో సంకల్పం ఎక్కడుంది? మొదటి కిరణం ఎక్కడుంది? సూర్యకిరణ విజ్ఞానము, వేద విజ్ఞానం ఎక్కడుంది? అక్కడ
మానసిక స్థితిలో
ఎక్కడుంది సంకల్పం? ఎక్కడుంది చెప్పండి నాకు. సంకల్పం అంటే ఏంటి? మంచి ఆలోచన కదా. అక్కడ సంకల్పం ఎందుకో, ఇది చేశాడు కనుక ఇది దీన్ని సంకల్పం అనొచ్చు. అతను ఏమన్నాడు? రథం స్థాపయ మేచ్యుత,
మోహం వచ్చిన ఆ మోహం అనే సంకల్పం వచ్చింది కాబట్టి యుద్ధం చేయలేను వీళ్ళతో.
అది మంచి ఆలోచన కాదుగా. మరి అది సంకల్పం అయింది. అర్జున విషాద యోగం మొదటిగా ఎందుకు రాశాడు? తప్పు కదా. అర్జున విషాద యోగంతో భగవద్గీత మొదలవుతుంది. సూర్యకిరణ విజ్ఞానం కూడా మొదలవుతుంది. ప్రతి ఆత్మ యొక్క భౌతిక జగత్తులోని యాత్ర సంకల్పంతోనే మొదలవుతుంది ప్రతిది. అందుకే సౌభాగ్య సూర్యోదయము అన్నాను దాన్ని. ఎక్కడుంది సౌభాగ్య సూర్యోదయం? గురువు గారు చెప్పినటువంటి సౌభాగ్య సూర్యోదయం. జాగ్రత్తగా ప్రశ్నలు వినండి, ఎప్పుడూ మీరు గుర్తుంచుకోండి. కరెక్ట్ ప్రశ్న ఆటోమేటిక్ గా కరెక్ట్ జవాబునిస్తుంది. ప్రశ్నలోనే జవాబు ఉంది ఎప్పుడు కూడా. యుద్ధ రంగానికి రావటమే సంకల్పం. ఇంచేత మంచి ఊహ ఎలా అయింది అది? మీరు చెప్పాల్సింది ఏంటంటే నాకు ఆన్సర్. సంకల్పము, అర్జున విషాద యోగము, సూర్యకిరణాలు, మానవుడి యొక్క పుట్టుక, దాంతోనే కదా మొదలవుతుంది. అది సంకల్పం ఎలా అయింది అని కదా. అంచేత అది మంచిది సంకల్పం. కానీ నాకు తెలిసినంత వరకు మహాభారతం అన్నదమ్ములు కొట్టుకున్నారని. సంకల్పం ఎక్కడుంది? అక్కడ ఆఖరికి నాకు రాజ్యం ఇవ్వవా నువ్వు అనే కదా కొట్టుకున్నారు నాకు తెలిసినంత వరకు. మరి మీకు అది ఎక్స్ట్రాగా. కానీ వ్యాసుడు తప్పు చేయడు. అర్జున విషాద యోగం ఖచ్చితంగా సూర్యకిరణ యొక్క మొదటిదే మీకు నేర్పుతోంది. సంకల్పం ఎలా చేయాలి, ఎలా ఊహించుకోవాలి, ఎక్కడుంది అక్కడ ఆన్సర్. మన మైక్ 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 నువ్వు చేయి పైకి ఎత్తితే ముందు ఆయన చెప్తున్నారు. చెప్పండి.
బంధువులను చంపకూడదు అనే మంచి సంకల్పం,
మంచి సంకల్పం వల్ల అర్జున విషాద యోగం మొదటిదైంది. కల్పన గురించి చెప్పాడు అని ఆయన అంటున్నారు. మరి కృష్ణుడు చంపమని చెప్పాడు అని చెప్పి కృష్ణుడు సంకల్పం కరెక్టా అర్జునుడు సంకల్పం కరెక్టా? అంచేతే యజ్ఞాల్లో మీరు సంకల్పం చేసినా ఫలితాలు రాకపోవటానికి కారణం ఏంటి? అసలు మీకు అసలు ఏ ఊహ ఉండదు. మామూలు జగత్తులైనా ఊహ ఉంటుంది. సినిమాకి టికెట్లు కొనాలి, అంచేత అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి, ఎవరితో చెప్పుకుంటే దోస్తుంది మనకి అనే ఊహ అయినా ఉంటుంది. ఇక్కడ ఏ ఊహలు లేకుండా చేస్తాం మనం. నెక్స్ట్ చెప్పండి. అంతేనా? రెండో మెట్టుకు వచ్చావు. అంచేత సూర్యకిరణాలు మొట్టమొదట మనకి నేర్పవలసింది. సూర్యకిరణాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వేదాలు కాదు, భగవద్గీత కాదు, శ్రీకృష్ణుడు కాదు, నేను కాదు, ఏ అవతారమూర్తి కాదు. మీకు ఏది ధర్మమో ఏది అధర్మమో చెప్పవలసింది ఎవరు? సూర్యుడు చెప్పాలి. సూర్యుడు దీని గురించి మనకి చెప్తాడు, ఈ ధర్మం ఏదో అధర్మం ఏదో. చాలా కరెక్ట్ అయినటువంటి దానికి వచ్చారు మీరు. అంచేత ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టినటువంటి ప్రతి వ్యక్తి అనుక్షణము యుద్ధరంగంలో ఉంటాడు. ప్రతి క్షణము వాడికి ఈ ఊహ, ఏది ధర్మము ఏది అధర్మము, సమాజము, కుటుంబ వ్యవస్థ ఏం చెప్తోంది? సమాజము తాతని చంపకూడదు. నిన్న చెప్పాను కదా, సమాజము కుటుంబము మీ నెత్తి మీద పెడతాయి, నువ్వు ఇది చెయ్యాలి, ఇది నువ్వు తప్పు చేస్తున్నావు, దానికి లొంగిపోతాం మనం. సంకల్పమే అది. మంచి మీ ఇష్టం వచ్చినట్టు చేయటం లే. అర్జునుడు కూడా తన ఇష్టం వచ్చినట్టు చేయటానికి ఇంకా మీరు వీలు లేదు. ఆధ్యాత్మిక జగత్తులో ఈ మాటలు స్వయంగా ఇక్కడ వింటున్న వాళ్ళైనా సరే, రేపు క్యాసెట్ల ద్వారా వింటున్న వాళ్ళైనా దీన్ని బాగా బుర్రలోకి ఎక్కించుకోండి. ఒకసారి మీరు ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగు పెట్టాక ఈ ద్వంద్వం కొనసాగుతుంది. మీకు ఏ ద్వంద్వం కొనసాగుతుంది? సామాజికంగా తాతని చంపవచ్చా, గురువుని చంపవచ్చా వస్తుంది. ఇది సంకల్పమే, ఇది అందులో డౌట్ ఏం లేదు. కరెక్ట్ సంకల్పమే అది. కానీ ఏ విధమైనటువంటి సంకల్పం అది? సామాజికమైనటువంటి సంకల్పం. ఆధ్యాత్మిక జగత్తు స్వ ఆత్మని తప్ప ఇంకా దేన్ని గుర్తించదు. అంచేత బంధువుల్ని చంపొచ్చా, వాళ్ళని చంపకూడదు. ఈ ద్వంద్వం ఎప్పుడూ వస్తూ ఉంటుంది. నిన్న రాత్రి కూడా నేను అందుకే చెప్పాను. నేను బాధ్యత అనేది ఈ రెండిటికి బయటకు వెళ్లి మీరు ఆలోచించాలి. ఇటు సామాజిక నియమాలు ఏం చెప్తున్నాయని కూడా మీరు ఆలోచించకూడదు. కుటుంబం ఏం చెప్తోందని కూడా మీరు ఆలోచించకూడదు. ఈ రెండు మీరు ఆలోచించారనుకోండి, ప్రతి చోట కూడా ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు సూర్యకిరణ విజ్ఞానం మీకు సహాయపడాలి. అంటే విశుద్ధానందలాగా సూర్యకిరణాల నుంచి మట్టిలోంచి మీరు వజ్రాన్ని తయారు చేయాలి అంటే ఇది తెలియాలి. మంత్రాలు తంత్రాలు కాదు తెలియాల్సినవి. అంచేత ఆత్మ ఏది నిర్ణయించినా అది సంకల్పమే అని ఎలా చెప్పగలరు మీరు? ఈ ప్రశ్నకు జవాబు ఎక్కడైనా ఉందా? ఆత్మ ఏది నిర్ణయించినా అది సంకల్పమే. సంకల్పమే అంటే అది ఎలా తెలుస్తుంది మనకి? అంటే ఇప్పుడు మూడు కండిషన్స్ చెప్పాను నేను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సంకల్పానికి ఒకటి సామాజిక పరమైనటువంటి సంకల్పము, అది మనం పుట్టుక నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. రోడ్డు మీద అడ్డంగా ఏమి పడేయకండి, రోడ్డు మీద ఏమి పాడు చేయకండి, మీ ఇష్ట ప్రకారం నడవకండి. సమాజంలో అనేక రూల్స్ పెట్టుకుంటాం కదా మనం, అది సామాజికమైనటువంటి సంకల్పములు. అది పాటించకపోతే సమాజపరంగా మీరు తప్పే. ముందు అది కరెక్ట్గా ఉండాలి సాధకుడు. రెండవది ఏంటి? కుటుంబ పరంగా కరెక్ట్గా ఉండాలి సంకల్పం. కానీ వాడు చేసుకునేటటువంటి నిర్ణయాలు ఈ రెండిటి మీద ఆధారపడి ఉండకూడదు. అది ద్వంద్వం. ఎప్పుడూ వాడి శరీర యాత్ర ఈ రెండింటి మీద ఉంటుంది. ఇది మీరు చేస్తే గీత ఉపాసకులు, ఇది మీరు చేయకుండా భగవద్గీత ఎన్నిసార్లు చదివినా, భగవద్గీత మీద ఎన్ని స్పీచ్లు ఇచ్చుకున్నా, ఎంత గొప్పగా మీరు దాని గురించి చెప్పినా ఏం లాభం? కానీ మళ్లీ మళ్లీ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, సూర్యకిరణాల మీదకి ఇది వెళ్ళగలగాలి. ఖచ్చితంగా వెళ్తుంది. మన మహాత్ములు, మన గురువులు, ఉపనిషత్తులు, వేదాలు అని ఏది చెప్పినా కూడా అది సూర్యకిరణం వైపుకే వెళ్తుంది. అంచేత ఆ సూర్యకిరణంలో సంకల్పం ఎక్కడుంది? మొట్టమొదట సూర్యోదయం జరుగుతున్నప్పుడు అర్జున విషాద యోగం స్టార్ట్ అవుతుంది అని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది కదా. అర్జునుడు ఎవరు? మహాభారతంలో యుధిష్ఠిరుడు యొక్క తమ్ముడు, అవునా? నకులుడు సహదేవుడు యొక్క అన్న, అవునా? శ్రీకృష్ణుడు యొక్క స్నేహితుడు వీడ అర్జునుడు. మనమే రిప్రజెంటేటివ్ కూడా కాదు, అది ఆ మాట వాడి దాన్ని గందరగోళం చేసుకుంటున్నాం. రిప్రజెంటేటివ్ అంటే మన బదులు ఉన్నాడని. మన బదులేం లేడు, మనమే ఉన్నాం అక్కడ. ఎక్కడ? మహాభారత యుద్ధంలో. మహాభారతము అనే శబ్దంలో వెలుగు అనేటటువంటి అర్థం కూడా ఉంది కదా. సూర్యకిరణాలు కూడా వెలుగునే ఇస్తాయి కదా. అందులో మహాభారతం అంటే ఎలా? ఏ సూర్యకిరణం గురించి చెప్తున్నాయి? వెలుగు వచ్చింది, మరి ఇది మహాభారతమా? జ్ఞానం, జ్ఞానం అనేటటువంటి వెలుగు. ఇంకా వెలుగుని మనం చూడగలుగుతున్నాం, చూస్తున్నటువంటి వెలుగు మహాభారతం అని అడిగాను. దాన్ని బట్టి మీరేమైనా అలగలరేమో చూసుకోండి. మీరే అర్జునులు అని కూడా చెప్తున్నాను నేను. ఎవడో కాదు, ఎవడో ఈ విధంగా ఆలోచిస్తే వాడు అర్జునుడు. మొదటి కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అని పూర్వకాలంలో మా నాన్నగారు చెప్తూ ఉండేవారు, వస్తూ ఉంటారని. మొదటి కృష్ణుడు కాస్త లావుగా అదిగా ఉంటాడు దైవపాఖ్యానం ఏదో సీన్లో, రెండో కృష్ణుడు పీలగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, వేషం వేసినవాడు. కానీ మొదటి కృష్ణుడు ఎక్కడ తన పాత్రని ఆపాడు డైలాగ్స్ని, రెండో కృష్ణుడు ఇంకా కృష్ణుడిలో మార్పు లేదు, వేషధారణలో మార్పు వచ్చింది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అది. మీరే అర్జునులు. అప్పుడు బాణాన్ని పట్టుకున్నారు, ఇప్పుడు ఈ గందరగోళంలో ఇక్కడ ఇరుక్కున్నారు. ఎలా మహాభారతం ఎలా అయింది ప్రశ్న అది. నీ భాష వీళ్ళకి అర్థం అవుతాయా? నాకు అర్థం అవుతుంది. తను కరెక్టే అని చెప్తున్నాడు, తన ఆన్సర్ కరెక్టే. వచ్చిన యాజ్ ఇట్ ఈజ్ గా ఉంచండి. వెలుగు మహాభారతం కాదు. దీన్ని బట్టి మీరేమైనా ఊహించగలరా? మహాభారతం అనే పేర్లోనే ఉంది జవాబు. నేను చెప్తున్నాను కదా, మహాభారతం ఏది అంటే మహాభారతం మహాభారతమే. షేక్స్పియర్ అన్నట్టున్నాడు, ఏ రోజ్ ఈజ్ ఎ రోజ్ బికాజ్ ఇట్ ఈజ్ ఎ రోజ్. గులాబీ పువ్వు గులాబీ పువ్వు ఎందుకైంది? గులాబీ పువ్వు కనుక. మహాభారతం మహాభారతం ఎందుకు అంటాం? మహాభారతం కనుక. అందులోనే జవాబు ఉంది. మహాభారతము అనే శబ్దములోనే ఆన్సర్ ఉంది. ఎక్కడుంది? మహా అంటే భూర్ భువః స్వః మహత్ మహర్లోకం. ఆ వెలుగు కావాలి మాకు. మహర్లోకంలో ఉండేటటువంటి సూర్యకిరణ విజ్ఞానం కావాలి. కానీ భూర్లోకంలో ఉండే సూర్యుడు అందరికీ తెలుస్తూనే ఉన్నాడు. ఏం వెలుగు వచ్చింది? ఏం చీకట్లు పోయాయి మనకి? ఎలా మరి మహర్లోకం అంటే ఎక్కడుంది అది? ఇప్పుడు ఆ లోకానికి పోవాలి. ఎక్కడుంది? ఎక్కడుంది బుద్ధి? భగవద్గీతలో ఎక్కడైనా చెప్పాడా దాని గురించి? ఆరాధ్యాయులు చదివాం కదా మనం. ఎక్కడైనా దాని గురించి చెప్పాడా? ఆ మహర్లోకం గురించి, మహాభారతం గురించి ఎక్కడుంది చెప్పింది? మనసస్థు పరాబుద్ధే యో బుద్ధే పరసస్థు సహ. పోనీ ఇది బిగ్ బాస్ చెప్పేస్తున్నాడు, ఏం లాభం? ఆయన భాష మనకు అర్థం కావటం లే. ఏం చెప్పాడు బిగ్ బాస్? కరెక్ట్ చెప్పాడు. సౌండ్ విన్నారా మీరు? అందుకే బాలవాక్ బ్రహ్మవాక్ అన్నది. పాపం ఊగొడ కొడుతున్నాడు, పొదిలే ఒప్పుకుంటాడు. ఎక్కడ ఉంది అక్కడ సందేశం పట్టుకోండి అని ఊ అన్నాడు. ఆ ఊ మా మన ఓంకారం మహాభారతమా? మూడే మూడు భూర్ భువ స్వహ. మరి మూడు స్థితులు దాటినటువంటి జ్ఞానం మీకు ఎక్కడి నుంచి లభిస్తుంది? ఎలా మీ ఎక్కడ మీరు దాటారా? ఎలా ఇందు దాటలేకపోతున్నారు? ఉంది అక్కడ ఆన్సర్, అక్కడే ఉంది. అది చేయకే గందరగోళం అంతా. నేను క్లాసు నేను చెప్పుకుంటూ పోయి అందుకే ఆపాను. ఇంకా నేను క్లాసులు చెప్పను, మీ బుర్రకెక్కిస్తాను ఇంజక్షన్. మీరు నేర్చుకుంటే అమ్మ బాబా ఇలాంటిదే నేను, మీరు మానేశారనుకోండి నేను చాలా ఆనందిస్తానని చెప్పాను. మీరు నాకు మాత్రం కోరిక ఏంటంటే ఎవరూ రాకూడదని, కానీ ఆహ్వానం ఏంటంటే అందరూ రావచ్చని. అదో పెద్ద ద్వంద్వం, పెద్ద విషాదం అది. వెలుగు కనిపించటం, ఈ మాటల నుంచి మీకేమైనా గుర్తొస్తున్నాయా? ఇంకా రైట్, మహర్లోకము అనేటటువంటి లోకానికి షార్ట్ కట్ ఏమైనా ఉందా? ఠక్కమని స్విచ్ నొక్కగానే మహర్లోకానికి వెళ్ళిపోవాలి మనం. ఆ స్థితికి వెళ్ళగలిగే వాళ్ళను మహర్షులు అన్నాం మనం. ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి, ఇది ఋషుల యొక్క స్థాయి. ఋషుల్లో మళ్ళా స్థాయిలు ఉన్నాయి. ముందు ఋషిత్వం రావాలి. ఋషిత్వం అంటే ఏమిటి? సమాజము కుటుంబము గురించి కాకుండా ఆత్మ యొక్క నిర్దేశానుసారమే జీవించగలిగేవాడు. ప్రతి చోట మనకి మహాభారతంలో ఈ ఆత్మ యొక్క నిర్దేశము మీరు అనుకునే దానికి ఎంత తలకిందులుగా ఉంటుందో గమనించుకోండి. అంచేతే నేను ఒకటి చెప్తా, అందరూ ఏం చెప్తున్నారో దానికి విరుద్ధంగా నిర్ణయించుకోండి మీరు, కరెక్ట్ అయిపోతుంది అది 90%. ఇచ్చేత అర్జునుడు లాంటి మహావీరుడు, రథచక్రాలు కూరుకుపోయాయి కదా, నా మీద నువ్వు బాణం వేయకు నాయనా అని కూడా రిక్వెస్ట్ చేస్తాడు. ఏం చేశాడు? వేయనంటాడు, పక్కన ఇంకోడు ఉన్నాడే బడుద్దాయి వాడు వేయి అంటాడు. ఆత్మ యొక్క నిర్ణయాల అనుసారము నడవగలగటం అనేది కష్టమేం కాదు. మీకు అడ్డు తగిలే ఈ రెండింటినీ మీరు వదిలించుకోండి, కుటుంబాన్ని సమాజాన్ని వదిలించుకుని ఎక్కడ పోవాలి? హిమాలయాలుగా. హిమాలయాలకి పోతే అసలు మీకు ఉన్నది కాస్త ఊడుతుంది. అసలు అవడున్నాడు అక్కడ మీకు నేర్పడానికి? సమాజం నేర్పుతుంది మీకు. యుద్ధరంగంలో, నిత్య జీవితంలో, యుద్ధరంగం అంటే నిత్య జీవితంలో మీరు ఈ మానసిక క్షోభ అనుభవిస్తూ ఉంటే, కానీ నర్వస్ బ్రేక్డౌన్ వచ్చేసింది మాస్టర్, మీరు క్షోభించమన్నారు, ఏడుస్తూ కూర్చున్నాను నేను. మా గురుదేవుల మీద కూడా నాకు చాలా చాలా నచ్చదు ఆయన. ఆయన అన్న రాసిన ఒక మాట అస్సలు నచ్చదు నాకు. రాత్రల్లో నేను ఏడుస్తూ తలలా తలపేశాను, నా ఏడుపు అవడికి తెలిసింది అన్నాడు. ఆవిడికి కాలే, నువ్వు ఏడుస్తే ఎవడు పట్టించుకున్నాడు? ఎవడైనా పట్టించుకున్నాడా? అందరు గురువులు చేసే తప్పు ఏంటంటే నేర్చుకుంటానన్న వాళ్ళకి కాక అందరికీ చెప్పడం. వాళ్ళు చేసిన తప్పు అది. ఆ తప్పు నేను చేయను. డైరెక్ట్ గా నేర్చుకుంటానన్న వాళ్ళకి నేర్పుతాను తప్ప. అంచేత ఎందుకు నువ్వు తలడా తెలిపావు? ఏడు డైరెక్టే చెప్పాను నేను గురువు గారికి. ఆవిడ ఏడవమన్నాను నిన్ను? చుట్టూరా 24 లక్షల మందిని కూర్చు పెట్టుకున్నాను నేను, ఒక్కడు నా మాట వింటలేదు. ఎందుకు వింటాడు? నువ్వు అలాంటి వాళ్ళని తెచ్చుకున్నావు. నువ్వు బడుద్దా ఇవి, నీ చేత కాలేదు. నీ నిర్ణయం నువ్వు నిర్ణయంగా కరెక్ట్గా ఉండు. ఆత్మ యొక్క నిర్ణయం, ఆత్మ యొక్క నిర్ణయానుసారము జీవించలేని వాళ్ళని ఎందుకు చుట్టూరా చేర్చుకున్నావు? అదే ఆ వెలుగు. మహాభారతం అంటే అలాంటి వ్యక్తుల కలియిక కోసము పడేటటువంటి పాటలు, శ్రీకృష్ణుడి యొక్క పాటలు కాదు. అంచేత నేను గురువుగారు ఏదో తప్పు చేశారనుకోకండి, వాళ్ళు తప్పు చేయరు. మన సాధనలో తీవ్రత కావాల్సినటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేసుకుంటాం. నేను క్లాస్కి వెళ్ళగానే ఏదో ఫార్ములా నాకు గుర్తు రావటం లేదు చెప్పండి అన్నాను అనుకోండి, దాని అర్థం నేను ఫార్ములా మర్చిపోయానని కాదు. మీకేమైనా గుర్తొస్తే వాళ్ళు వెళ్ళి ఇంకా న్యూస్ పేపర్లో వేసేసి ఈనాడు వాళ్ళని పిలిచేసి టీవీ వాళ్ళని పిలిచేసి మా కెమిస్ట్రీ లెక్చరర్కి ఏమీ రాదు, ఫార్ములా మమ్మల్ని అడిగాడు అనుకుంటే ఎవడు వేయడు, ఇచ్చేయండి వాడికి తెలుసు వాడికి వచ్చిందని. అంటే శ్రీరామ్ శర్మ ఏడ్చాడు తరలా తగలెట్టుకున్నాడు అంటే ఆయనకేం రాదు అనుకోకండి. దయచేసి ఆయన దగ్గర నా ఆధ్యాత్మిక ప్రయాణం ఆగింది అంటేనే నా దృష్టిలో ఆయన ఎంత గొప్పవాడు అంచేది ఆయన నేను కించపరచటంలే. ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనం తర్వాత ఆలోచిద్దాం. మన మహాభారతం గురించి వద్దాం. ఇంతకీ మహాభారతం గందరగోళం ఎక్కడి నుంచి మనం ఎలా సాల్వ్ చేయటం? మహాభారతం కావాలి అన్నది ఆ కురుక్షేత్రం యొక్క లక్ష్యం. మహాభారత యుద్ధం అంటాం, కౌరవ పాండవ యుద్ధం అంటాం, కానీ చాలా మందికి కౌరవులు పాండవులు అంటాం కంటే కూడా మహాభారత యుద్ధం అంటే అందరికీ తెలుస్తుంది కదా. ఇంచేత ఏముంది మహాభారతం అనే శబ్దంలో? ఆ మహాభారతము మనకు ఆదర్శము, అంటే భారతీయుడు మహాభారతాన్ని నిర్మించాలి. ఆ పదం ఏమైనా అర్థం చెప్తోందా మీకు? భారతీయుడు మహాభారతాన్ని నిర్మించాలి, దానికోసం జరిగినటువంటి యుద్ధము. ఆ యుద్ధము యొక్క చివరి అంకంలోకి 2000 సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాం. దానికోసం మీకు ఈ జ్ఞానం చాలా అవసరం. యుద్ధం చేసేటప్పుడు అప్పుడున్నటువంటి టెక్నాలజీ తెలియాలి కదా వార్ఫేర్. నేను బాణం తీసుకుని యుద్ధం చేస్తానని అర్జునుడు ఇప్పుడు బయలుదేరాడు అనుకోండి, ఒక బాంబు వేస్తే చాలు ఫినిష్ పాపం. కానీ అది దివ్యాస్త్రాలు ప్రయోగించేస్తే మనం పోతాం, అది వేరే విషయం. భారతీయుడి యొక్క లక్ష్యము మహాభారత నిర్మాణము అంటే ఏమిటి? సూర్యకిరణ విజ్ఞానానికి దానికి సంబంధం ఏంటి? ఇవన్నీ మీరు రాయాలి మళ్ళా జాగ్రత్త. అంచేత మీకు డౌట్ వస్తే మళ్ళా క్యాసెట్ పెట్టుకోండి వినండి, మీరు రాయాలి 2 గంటల్లో. ఇది మళ్ళీ జాగ్రత్తగా ఎవరి భాషలో వాళ్ళు, మళ్ళా సదాశివ నువ్వేం రాసావు, జయరామ్ నువ్వేం రాసావు అని చూస్తే రాదు మీకు. మీకు రావాలి, మాకు చదువులేదు మేము రాయలేము, రాయలేని వాళ్ళు మీకు అర్థమైంది చెప్పండి, మీకు ఎవరో రాసి పెడతారు. సూర్యకిరణాల గురించి డైరెక్ట్ గా వెలుగు దిగుతూ ఉంటే చదువు రాదు అనేటటువంటి మాటకి అర్థం లేదు. అసలు మీకు తెలిసిందేదో అవగాహన ఏదో. మళ్లీ ప్రశ్న యొక్క జవాబు కోసం ఇదంతా చెప్తున్నాను నేను. భారతీయుడు అనేటటువంటి ప్రతి వ్యక్తి కూడా మహాభారతము కోసమే జన్మిస్తాడు, మహాభారత కోసమే జీవిస్తాడు, మహాభారతము కోసమే జన్మని వదులుకుంటాడు, లేకపోతే మరణిస్తాడు. మరణము అనేటటువంటి మాట కరెక్ట్ కాదు, కానీ ప్రస్తుతానికి చల్తా హే, ప్రస్తుతానికి ఉపయోగిద్దాం, తర్వాత ఆలోచిద్దాం దానికి ఏం మాట వాడాలో మనం. ఇది పట్టుకోండి, అప్పుడు భారతీయులం మనం. ఇండియాలో పుట్టాం కనుక భారతీయులం కాదు. మీరు భారతీయులై ఉండాలి. మీరు భారతీయులు కాదు చెప్పు. భారతీయులు ఒకే ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటారు మహాభారతం అంటే అన్నదమ్ములు కొట్టేసుకోవడం. ఆ లక్ష్యం యొక్క సాధన ఎక్కడవుతుంది? ఆ 5 గురువు తప్ప ఇంకెవరూ మిగలకూడదు. మహాభారతం అంతేగా చెప్తుంది. ఇప్పుడు చెప్పమ్మా, మైకట్టు విడిపోవాలి. చెప్పదలుచుకున్న వాళ్ళు ముందు చెయ్యి ఎత్తేస్తే ఈ లోపల మైక్ మీ దగ్గరకు వస్తుంది. మైక్ రావాలి కరెక్టే, వ్యవస్థ కదా అందుకని. చెప్పు.
ఈ 5 పొరలతో వస్తుంది మాస్టర్. మళ్ళా ఎక్కడికి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి చేరాలి అని ప్రయత్నిస్తుంది ఆ వెలుగు. మహా వెలుగు నుంచి భౌతిక జగత్తుకు వచ్చినటువంటి ఈ వెలుగు తిరిగి మళ్ళా అక్కడికి వెళ్ళడానికే యుద్ధం ఉంది, అదే మహాభారతము. భారతీయుడు ముఖ్యంగా
స్విచ్ కింద పెట్టుకోమ్మా, చెయ్యా అది అలా పట్టుకోండి. చెప్పమ్మా, పంచతత్వాలే అన్నావు, చెప్పు కరెక్టే. అది రైట్ తప్పు అని మీరే అనుకోకండి, తప్పు అవుతే నేను కరెక్ట్ చేస్తా కదా. నాకు తెలిసినంత వరకు నాది ఎంత కరెక్టో నాకు తెలియదు అది గురించి. కానీ మనం కరెక్ట్ అవునో కాదో తెలిపేది ఏంటి, వేదమే. వేద ప్రమాణం వేదానికి అనుగుణ్యంగా మనం చెప్పుకునేది ఉంటే సరిపోతుంది. అది చెప్పండి. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, భారతీయుడు యొక్క ఒకటే లక్ష్యము మహాభారతం. ఇంకా ఏది ఉన్నా వాడు భారతీయుడు కాడు. జంతువునాం నరజన్మ దుర్లభం, యోగుల యొక్క దృష్టిలో మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జంతువులే. కేవలము స్వాదేంద్రియము జననేంద్రియము కోసం పాటుపడేటటువంటి జీవి ఖచ్చితంగా జంతువే. అది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంత్యత ఆ స్థితి నుంచి మనం పైకి ఎదగాలి. అది భారతీయత. భారతీయత 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 అంటే వెలుగు కోసం తాపత్రయపడం. వెలుగు కోసం తాపత్రయం ఎలా ఉండాలి? ఒక చెట్టుకు ఉన్నపాటి తాపత్రయం మనకి లేదు. చీకటి బాక్సులో వెలుగుతో అంకురించినటువంటి ఒక ప్లాంట్ని కనుక పెడితే, మీరు కన్నం పెట్టారనుకోండి, దానికి ఎటువైపు వెలుగుందో అటే వెళ్తుంది అది చెట్టు. మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి, అది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. అంటే ఓ చెట్టుకి కూడా సూర్యుడి వైపు వెళ్లేటటువంటి లక్ష్యం ఉంది. అంటే ఏంటి, సహజంగా అది ఆత్మ నిర్ణయాన్ని పాటిస్తోంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భారతీయత మీకు ఎలా వస్తుంది, మీరు భారతీయులు అవునా కాదా, వెలుగు వైపు వెళ్లాలనే దృష్టి మనకు ఉండాలా అక్కర్లేదా. తను ఏమంది, వెలుగు వైపు వెళ్లాలి అనేటటువంటి దృష్టి మనకి ఉండాలి, ఉండాలా అక్కర్లేదా. కరెక్ట్ అమ్మా, నేను ప్రశ్న అడిగాను అంతే, నేను తప్పు చెప్పాను అనలే. వెళ్ళాలి, ఇంకా వెలుగు వైపు వెళ్ళాలి అనేటటువంటి కోరిక మనకు ఉండాలా అక్కర్లేదా, అది నేను అడిగే ప్రశ్న. ఉన్నవాడు లక్ష్యమే ముఖ్యం. ఇంకా నేను చెప్పే ప్రతి ఉదాహరణ వెనకాతల చాలా ఆలోచన ఉంటుంది, సంకల్పం ఉంటుంది. ఏం చెప్పాను నేను, చెట్టు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది ఖచ్చితంగా వెలుగు వైపే వెళ్తుంది. అంతే కదా మరి మీ లక్షణం. మరి ఇంకెందుకు దాని వైపు వెళ్ళాలనే కోరిక? మరేం చేయాలి? ఎలా? అవును, తీసుకువెళ్ళనిస్తే కండిషన్. ఇది మనం చేసేటటువంటి గందరగోళం ఏంటంటే, అటువైపు వెళ్ళటానికి అడ్డు తగులుతున్నాం మనం. బలి అవుతున్నాం. అది అర్థమైంది కదా. స్వాదేంద్రియము జననేంద్రియం మీద మీకు ఆకర్షణ ఉన్నంత వరకు ఆ వెలుగు మీ మీద పనిచేయదు. ఈ రెండింటిని నిరోధించటమే తపస్సు. సమయ సంయమనము స్వాదేంద్రియాన్ని కంట్రోల్ చేస్తుంది. స్వాదేంద్రియం అంటే నాలుగు ఒకటే కాదు, రుచి. రుచి కంటికి మంచి రూపాలు చూడాలి అనేటటువంటి రుచి, చెవులకి ఇంపైనటువంటి, తనకి ఇంపైనటువంటి. ఇంకేంటి ఈసారి ఈ మ్యూజిక్ నాకేం అర్థం అవటం లేదు అసలు, నాకు భలే గందరగోళం అవుతున్నాను నేను. కానీ మా అందరూ వింటున్నారు, అంతేత వాళ్ళకది రుచిగా ఉంది. ఏది రైటో తప్పో మనకు తెలియదు, నేను నిర్ణయించటమే ఇది రైట అది తప్ప అని. అంచేత భారతీయుడు అనేటటువంటి వాడికి మొట్టమొదట ఏం అర్థం అవ్వాలి అంటే, వాడి లోపల నుంచే వెలుగు వైపుకు తీసుకెళ్లేటటువంటి ఒక శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఆ శక్తిని వాడు గుర్తించలేడు. ఇంకా రథం స్థాపయ మేచ్యుత, అచ్యుతుడు అంటే చ్యుత, చ్యుత అంటే జారిపోయినవాడు. అచ్యుత అంటేనా అర్జునుడు అంటేనా? అచ్యుత స్థితి నుంచి జారనివాడు కదా. మరి రథం స్థాపయ మేచ్యుత అంటున్నా ఉద్దేశం ఏంటే ఉంటుంది? వీడికి అర్జునుడు అనేటటువంటి సాధకుడికి ఇంకా స్వాదేంద్రియము జననేంద్రియము నుంచి అచ్యుతుడు కాలేకపోయాడు. వాడికి తెలుసది, నేను బయట పడలేకుండా ఉన్నాను. డబుల్ మీనింగ్ ఉంటుంది ఎప్పుడూ కూడా శాస్త్రాలలో చాలా. అది ఇటు సాధకుడికి వర్తిస్తుంది, అటు గురువుకి వర్తిస్తుంది. గురువు అవుడు ఆ స్థితి నుంచి కింద జారడు, వాడు అచ్యుతుడు. సాధకుడు కూడా అచ్యుతుడే, ఈ స్థితి నుంచి వదులుకోడు. బలే దొరికారు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు. వాడు అచ్యుతుడు ఏంటి అంటే ఆ స్థితి నుంచి వాడు జారడు, వీడేంటి ఈ స్థితి నుంచి వదులుకోడు. వాడు ఉద్దేశం ఏంటి? వీడిని పైకి లేపాలని. వీడి ఉద్దేశం ఏంటి? వీడు పైకి లేవాలని. అది సంకల్పం. అంచేత సంకల్పము రెండు వైపుల నుంచి ఉంటేనే ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశం ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి చెప్పేటటువంటి మాటలు. శిష్యుడి యొక్క సంకల్పం ఒక్కటే పనికిరాదు, గురువుకి కూడా చెప్పాలనేటటువంటి సంకల్పం ఉండాలి. గురువుకి చెప్పాలనే సంకల్పం ఉంది, శిష్యుడికి నేర్చుకోవాలనేటువంటి సంకల్పం లేదు. రథం స్థాపయ మేచ్యుత, గురువు వాడి స్థితి నుంచి దిగజారుడు, శిష్యుడికి విషాదం, ఈ స్థితి నుంచి నేను అచ్యుతుణ్ణి కాలేకపోతున్నాను, వదులుకోలేకపోతున్నాను, అచ్యుత స్థితికి వెళ్ళలేకపోతున్నాను. అంటే ఈ స్థితి నుంచి నేను చ్యుతుణ్ణి, అంటే చ్యుత అంటే తెలుసు కదా, వదిలేసుకోలేకపోతున్నాను నేను. ఇది రెండు సంకల్పాల మధ్య అది ఫైట్ మీలో జరుగుతుంది. ఈ రెండు సంకల్పాలు, ఒక సంకల్పం ఏముంటుంది? నిన్ను పైకి పీకి తీరుతాను అని. వీడి సంకల్పం కూడా ఏంటి? నేను వదులుతాననే. వాడు దిగలేకపోతున్నాడు, వీడు పైకి వెళ్ళలేకపోతున్నాడు. ఈ రెండు పరిస్థితుల యొక్క కారణం వల్ల ఏమవుతుంది? విషాదం వస్తుంది. ఈ విషాదం ఇంపార్టెంట్. మీకు వచ్చేటటువంటి విషాదం విషాదం ఏం కాదు, అది జంతువులకు వచ్చేటటువంటి, పురుగులకు వచ్చేటటువంటి విషాదం. అది నా పేడ దొరకలేదే, నాకు బురద దొరకలేదే అని పంది ఏడుస్తూ ఉంటుంది చూసారా, ఆ ఏడుపులు ఇవంతాను. అంచేత ఆ తీవ్రత రావాలి మీ జీవితాలలో. భారతీయుడు అంటే కేవలము వెలుగు తప్ప, కానీ ఆ వెలుగుని మనం దర్శించలేము. వెలుగుని దర్శించగలిగితే 11వ అధ్యాయంలో దర్శిస్తాడు వాడు. క్లీన్ బీజ సాధన యొక్క 5వ మెట్టులో అది. మనం ఇప్పుడు క్లీన్ బీజ సాధన యొక్క మొదటి మెట్టు గురించి మాట్లాడుకుంటున్నాం, సంకల్పం గురించి. కానీ సంకల్పమే ఇంపార్టెంట్. కరెక్ట్ అయినటువంటి ఊహ ఉంటే, లక్ష్యం మీకు చాలా కరెక్ట్ గా ఉంటే ఎలాగో అలా మీరు వెళ్ళిపోతారు అక్కడికి. కానీ మన లక్ష్యం ఎంతవరకు ఉంది? ఈ జీవితంలో మనం సక్సెస్ అయ్యాం లేదా. మీరు గాయత్రి చేస్తున్నారు, మీకేం లాభం వచ్చింది? ఓ గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని అడుగుతాడు, నిజమే కదా, నాకేం లాభం వచ్చింది? మహాగుడ్డి. మహాభారతం కాదది, మహా అంధత్వం. అందుకే మొత్తం విషాదయోగం ధృతరాష్ట్రుడితో స్టార్ట్ అవుతుంది. కళ్ళు లేనటువంటి వాడితో. ఎలాంటి కళ్ళు లేనటువంటి వాడితో? స్వయముగా శ్రీకృష్ణుడు వచ్చి, నాయనా ఇది వద్దు. మహాభారత యుద్ధం మొదలెట్టేటప్పుడు ఒక్కైనా ఆశాకిరణం ఎక్కడైనా కనిపిస్తుందా? అది డివైన్ సంకల్పం అంటే. అప్పుడు వదలడు శ్రీకృష్ణుడు. అందరూ అసలు యుద్ధాన్ని ఆపగలమా ఆపలేమా, ఏం చెయ్యాలి అని భీష్ముడు కూడా అవస్థపడుతూ ఉంటే, నాకు కనిపిస్తుందయ్యా ఒక ఆశాకిరణం. ఎవరు ఆశాకిరణం? మన శ్రీకృష్ణ చూశారుగా, వేదవ్యాసుడు. మరి ఇప్పుడు వేదవ్యాసుడు నేను ఎక్కడి నుంచి తెచ్చేది మీకోసం? ఎలా వస్తాడు వేదవ్యాసుడు? అదే అంధత్వం అంటే. 5000 సంవత్సరాల కిందట ఎప్పుడో వేదవ్యాసుడు ఉన్నాడు అనేటటువంటి భ్రమ ఉంది మీకు, ఇప్పుడు లేడు అనుకుంటున్నారే. ఇచ్చేటంటే ఆ వ్యాస పూర్ణిమని గురు పూర్ణిమగా మనము పూజ చేస్తాం. అంచేత ప్రతి పూర్ణిమ, గురు పూర్ణిమకే కాదు ప్రతి పూర్ణిమ నాడు కూడా ఆ వ్యాసుడి యొక్క ఉనికి భారతీయుడికి చాలా దగ్గరగా ఉంటుంది. ఏ భారతీయుడికి? ఆంధ్రాలో పుట్టినోడు, పంజాబ్లో పుట్టినోడు, ఈ భూఖండం ఉండే హిమాలయాల నుంచి అక్కడ పుట్టినవాడు భారతీయుడు కాదు. ఆత్మజ్యోతి మాత్రమే నాకు కావాలి, మిగతాది నాకు ఏం వచ్చినా రాజ్యం వచ్చినా నాకు అక్కర్లేదంటాడు. రాజ్యం కూడా నాకు అక్కర్లేదు. ఆ శ్రీంబీజ సాధనలో మీకు ఆ తపన కనిపిస్తుంది. ఈ మల్టీ మిలినియర్స్ వాళ్ళు అవుతారే, ఏ సంబంధ బాంధవ్యాన్ని వాడు పట్టించుకోరు, సమాజాన్ని పట్టించుకోరు. కానీ వాళ్ల యొక్క రతి, వాళ్ల యొక్క ఇంట్రెస్ట్ ధనం మీద ఉంది. కొంచెం దాన్ని వాళ్ళు ఒక్క స్విచ్ అలా పక్కకెళ్తే, వెలుగు మీదకి వస్తే వాళ్లంత బాగా ఎదిగేవాళ్ళు ఇంకోళ్ళు ఉండరు. శ్రీంబీజ సాధనలో అంతరార్థం అది. కానీ వీడు గుడ్డివాడే, వీడు ఎంత కోటీశ్వరుడైనా గుడ్డివాడే. అంచేత చివరికి వాడు బాబా కాళ్ళ మీద వెళ్ళి పడతాడు, ఓ సిద్ధిసాయి కాళ్ళ మీద ఎక్కడో పడతాడు. ఆ పట్టణంలోనే అర్థమవుతుంది వాడికేం రాలేదు అని. అంచేత ఈ భావన మీరు అర్థం చేసుకుని సంకల్పము జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి ఆత్మ ఒకటి అనేటటువంటిది, వేదవ్యాసుడు అనేటటువంటి పేరు. ఆ వేదవ్యాసుడు మళ్ళా ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్తాడు, వీళ్ళేం చెప్తాడు, ఇది తగదు యుద్ధము, యుద్ధము తగదు అంటే నేనేం చేయగలనంటాడు. మోహం అంతేగా. ఒకసారి నువ్వు యుద్ధం చెయ్యొద్దు అని ఉంటే అసలు అవడు చచ్చేవాడు కాదు, ఎవరికి ఏ బాధ ఉండేది కాదు. మీకు కూడా ఈ విషాదం ఎందుకు వస్తుంది అంటే ఈ స్వాదేంద్రియము జననేంద్రియము యొక్క గుట్టులోంచి మీరు బయటపడలేకపోతున్నారు. ఇప్పుడు ఎప్పటి నుంచి బయటపడలేరు అంతవరకు విషాదం తప్పదు, లేకపోతే అసలు విషాదం ఉండదు. ఏముంది విషాదం? ఓ వెంకయ్య స్వామికి కానీ వాళ్ళకి కానీ ఏం విషాదం ఇక్కడ ఉండద్దు అంటే వాడు ఇంకో చూడబోతాడు. వచ్చే తాటి చెట్టు ఆకుంటే చాలు, ఆకు లేకపోయినా గొడవ లేదు ఆయనకి, ఉంటే చాలు. లేదనుకోండి అమ్మాయి గొడవ వదిలింది, దాన్ని ఎక్కడ కాపలా కాచేది, తాటి చెట్టు ఆకుని అనుకుని వదులుకుంటాడు. కానీ దేనికోసం వదులుకుంటాడు? విరక్తి చెంది చేయవేదవ బతుకు, నేను అనుకున్నది ఏమీ నెరవేరటం లేదు అనేటటువంటి నెగటివ్ ఆలోచన వల్ల కాదు. భారతీయుడు వెలుగు మీద ఆకాంక్ష ఉంది కనుక భౌతిక జీవితంలో మీకు ఎక్కడా వెలుగు కనిపించదు కనుక. అంచేత ఆ వెలుగు ఎక్కడి నుంచి కనిపించదు? ఆకాశం నుంచి ఉదయిస్తున్నటువంటి సూర్యుడు. ఆకాశం అంటే శబ్దము, శబ్దానికి 4 స్థితులు ఉంటాయి, వైఖరి, మధ్యమ, పశ్యంతి. ఇవి భూర్, భువ, స్వహ, ఇవి 3 వద్దు నాకు. పరాస్థితి, మహస్థితి, మహాభారతము కావాలి అనుకునేటటువంటి ఒక ఆవేదన నిరంతరము మీలో ఎప్పుడో తెరగులుకుంటుందో అప్పుడు కాని ప్రజ్ఞలోకి మీరు ప్రవేశించరు. కాని ప్రజ్ఞలోకి మీరు ప్రవేశించాలి అంటే ప్రేమ ఉండాలి. ప్రేమ ఉన్న చోట మీకేం బాధ లేదు. ప్రేమ లేదు నటించండి. పిల్లల్ని ఇదివరకు క్లాసుకి దానికి తీసుకురమ్మనేవాడిని నేను, ఎందుకంటే బాలలీలా వినోదిని చిన్నపిల్లల యొక్క ఆవేదనలో, చిన్నపిల్లల యొక్క కేరింతల్లో మీకు భగవంతుడు కనిపించకపోతే ఇంకా మీకు భగవంతుడు ఎక్కడ కనిపిస్తాడు? అసలు అసంభవం, అది కనిపించడు మీకు. కానీ ఈ క్లాసుల్లోనే చిన్నపిల్లవాడు అల్లరి చేస్తున్నారని కొంతమంది చేసి అసలు కొంతమందిని పంపించేశారు ఈ గుంటూరు నుంచే. మన యొక్క రతి అంతుంది వెలుగు మీద. అంటే ఒక చిన్న కుర్రవాడు కానీ ఒకడు కానీ కాస్త డిస్టర్బ్ చేశాడు వీళ్ళ యొక్క అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద పొందటానికి. అంచేత ప్రేమ లేకపోతే జ్ఞానము రాదు కనుక ప్రజ్ఞ ప్రేమ రెండు కలిపి పెట్టారు వాళ్ళు. రెండు ఒకే నాణానికి రెండు వేపులా. ప్రేమ రాహిత్యము. మన పిల్లవాడు వస్తే ఎంత ఆనందిస్తాం. అలాగా సర్వుల్ని మీరు ప్రేమించగలిగితే. కానీ భారతీయత రాదు. మరి మేము ప్రేమించలేకుండా ఉన్నాం మాస్టర్. నటించండి, నాకు ప్రేమలేం లేవు, నటిస్తున్నా కదా మాస్టర్. చాలా ప్రేమ మా మీద అని మీరు నమ్మేశారనుకోండి, నాకు ఖచ్చితంగా అవార్డు ఏదో మీరు రాయండి ఈసారి జీ సినిమాకి. మాస్టర్కి బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలి అది. అంచేత ఆ ప్రేమతత్వం వెళ్ళాలి అనేది భగవద్గీత యొక్క రెండో అధ్యాయం చెప్తుంది. కానీ సూర్యకిరణాలలోంచి ఈ సంకల్పాన్ని పట్టుకోండి, కరెక్ట్ ఊహల్ని పట్టుకోండి. కరెక్ట్ ఊహలని పట్టుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నాలు మీరు చేయండి. దానిని దీని తర్వాత మీరు ఒక 15 నిమిషాలు సాధకులకి మాత్రమే బ్రేక్, వాళ్ళ 15 నిమిషాలు వాళ్ళకి ఇవ్వబడినటువంటి పానీయము, దాన్ని చాలా జాగ్రత్తగా మౌనంగా సంకల్పంతో తాగండి. సంకల్పంతో తాగటం అంటే మంచి ఊహ. ఏంటి మంచి ఊహ? హృదయంలో ఉన్నటువంటి ఆ సర్వాంతర్యామి నా జీవితంలో వెలుగుని ప్రసాదిస్తున్నాడు అనేటటువంటి ఊహతో తాగిన తర్వాత 9:15 కరెక్ట్ గా మీరు కూర్చోండి. ఇప్పుడు నేను తేపైంది కదా, మళ్లీ మళ్లీ వినండి, మళ్లీ మళ్లీ వినండి. ఒక విన్న తర్వాత 15 నిమిషాలు వినండి, రాసుకోండి. మళ్లీ 15 నిమిషాలు వినండి, రాసుకోండి. 15 నిమిషాలు వింటాం, అది రాసుకున్నాక మళ్లీ టేప్ ఆన్ చేయండి, కరెక్ట్ గా టైం చూసుకోండి. ఇక్కడ మళ్ళా కాస్త ప్రేమతత్వం, మీరు ముందు రాసేసుకోగలిగారనుకోండి, అప్పుడు ముందు రాసేసుకున్న వాడు ఏం చేయాలి? అలా ఒకసారి అలా తిరిగి వచ్చి, మీరు పరమ మూర్ఖులు, మీకు జ్ఞానం లేదు, మీరు జ్ఞానహీనులు, ఖచ్చితంగా 2వ కిరణం మీకు ఈ జన్మలోకి రాదు, మొదటి కిరణంతో ఆగిపోతుంది. అంచేత అర్థం కాని వాళ్ళకి, కరెక్ట్ శబ్దాలు కూర్చుకోలేని వాళ్ళకి ప్రేమగా చెప్పగలగాలి, ఈసడించుకోకుండా. ఆ గ్రూప్ తయారవుతుందేమో నేను చూస్తా, 5 ఐదుగురు అలాంటి గ్రూప్ గా విడిపడి 15 నిమిషాల పాటు విని ఆపేసేయండి. 15 నిమిషాలు అందరూ కళ్ళు మూసుకుని జాగ్రత్తగా వినండి. 9:15 నుంచి 9:30 వరకు విన్న తర్వాత రాసుకోండి. రాసుకోలేని వాడు ప్రయత్నించండి, ఖాళీగా మాత్రం ఉండకండి. ఏదో ఒకటి విన్నారు కదా మీరు. తర్వాత అందరూ కలిసి కూర్చుని ఏం రాసుకున్నారో చదువుకోండి. ఇంకా మనకి బాగా 15 నిమిషాలు టేప్లో విన్నది బురకెక్కింది, చెప్పగలం మేము ఏం అడిగినా అందులో అని తెలుసుకున్న తర్వాత మళ్ళా 15 నిమిషాలు వినండి. ఈ లోపల 2 గంటలు గ్యారంటీగా అయిపోతుంది. మీరు పూర్తి టేప్ వినగలుగుతారు అని నేను అనుకోలేను, కానీ వినగలిగారు అనుకోండి, అద్భుతం. నాకు తెలియదు, మీ యొక్క సామర్థ్యం మీకే తెలియదు. ఏ జన్మ యొక్క సంస్కారము మిమ్మల్ని ప్రేరేపించి ఈ టేప్స్ ద్వారా ఆ స్మృతిని తెస్తుందో నాకు తెలియదు. కానీ చెప్పాను కదా, ఆ భావావేశము ఇక్కడ ఉన్న చదువుకు ఉంచుకోండి. ఇంటికి వెళ్ళాక మళ్ళా అందరూ పురుగులు అనుకున్నారనుకోండి, మిమ్మల్ని పురుగులు అంటారు వాళ్ళు. నువ్వు పురుగు అంటే నువ్వు పురుగు, తంశుంఠ అంటే తంశుంఠ, దీంతోనే కాలాతీత అయిపోతుంది. ఇక్కడ ఆ భావం నేర్చుకోండి, అది ఏం చెప్తున్నానో ఆ విధమైనటువంటి భావావేశంతో సాధనలు చేసుకోండి. Ooh.